शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. అలాగే భక్తి అనే ఒక చిన్న విత్తనం నాటితే ఈ విత్తనం క్రమక్రమంగా దేవానుగ్రహానికి శాఖోపశాఖలై విస్తరిస్తుంది. కాబట్టి చిన్న బీజము సరి అయిన క్షేత్రంలో నాటితే ఎలా అయితే మొక్కవుతుందో, ఇంత భక్తి మొదట్లో మొదలవైతే ఆ భక్తి క్రమక్రమంగా అజ్ఞానిని జ్ఞానం చేస్తుంది. అసలు ఒకటి చెప్పన, గురువుని గురువు ద్వారా వచ్చిన దేవుణ్ణి ఇద్దరినీ సమానంగా భక్తిభావంతో ధ్యానం చేసిన వాడు ఎన్ని పాపములు చేసినా వాడిని అంటవన్నారు. కవచం వేసుకున్న వాడి శరీరంలోకి బాణాలు దిగుతాయా? ఇక్కడ వక్షస్థలం దగ్గర జయలలితలాగా వెపన్ సంబంధించినటువంటి ఒక ఆర్మర్ తగిలించుకుంటే బుల్లెట్ ప్రూఫ్ కవచం అని ఒకటి వేసుకు తిరుగుతూ ఉంటుందండి. సరిగ్గా ఈ పై నుంచి ఇక్కడ దాకా పాపం, అక్కడ ఒక తుపాకీతో కాల్చి చూశారట వాళ్ళ భట్లు, తుపాకీ గుండు తగిలి అది ఇనుము కదా వెనక్కి వచ్చేసింది అనమాట. అలాగే పూర్వం యుద్ధానికి వెళ్ళేవాళ్ళు కవచం వేసుకుంటారు. ఆ కవచం వేసుకుంటే కత్తితో పొడిచినా కత్తి దానికి తగిలి ఠంగని విరిగి కింద పడుతుంది. కవచం ఉన్న చోటికి కత్తి ఎలా దూసుకుని వెళ్ళలేదో, గురుభక్తి దేవభక్తి ఈ రెండు సమానం, ఈ రెండు మన కవచం, ఈ కవచం ఉంటే ఇంక నువ్వు ఏమి చెయ్యి అన్నాడు. ఎన్ని పాపాలు చేసినా ఈ ఒక్క కవచం నిన్ను కాపాడుతుంది. కాకపోతే నీకు గురుభక్తి దేవభక్తి, ముందు గురువు లేకపోతే అసలు దేవుడు అనే మంత్రమే ఉండదు, ఆ ప్రసక్తే రాదు. ముందు గురువు, ఆపై ఆ గురువు ఇచ్చిన మంత్రానికి అధిష్టాన దేవత, ఈ రెంటినీ సమానంగా భావించు. ఇక ఆ తర్వాత నిన్ను ఏ పాపైనా చేస్తుందేమో చూడు. నిజం చెబుతున్నాను, యావజ్జీవితం తాగి తందనాలు ఆడిన దుర్మార్గుడికి ఆ తాగుడు వల్ల వచ్చే పాపం రాదట ఒక్క గురుభక్తి వల్ల. అలాగని తాగమని కదా ఇంటికి వెళ్ళారు పోరు గొడవ ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళి అంటే అలా యావజ్జీవితం కొన్ని బలహీనతలతో వ్యసనములలో నుంచి బయటపడలేని వాడికి మోక్షానికి మార్గం లేదా అంటే ఉంది అని చెబుతున్నాడు ఇక్కడ. అదేమిటి? ప్రసాదా దేవతా భక్తి ప్రసాదో భక్తి సంభవ. గురువు అనుగ్రహం వల్ల భక్తి పుడుతుంది, ఆ భక్తి వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్ల నీకు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఇదొక్కటి నీకు మాత్రం సమస్త పాపముల నుంచి విముక్తిని కలిగించే ఒక గొప్ప సాధనం. ఇంతకంటే తేలిక ఇంకెవడు చెప్పగలడండి? ఇది పెద్ద కష్టమా? ఇదేమైనా బాగా డబ్బు ఖర్చుతో కూడిందా? కొన్ని డబ్బు ఖర్చు అంటే అడిలిపోవాలి. మాకున్న డిపాజిట్లు ఎన్నో లేవండి, కోటి రూపాయలు మాత్రమే నేను కోఆపరేటివ్ బ్యాంకులో వేసుకున్నానండి, ఆ వడ్డీతో బతకాలండి? ఇంత చేసి కోటి రూపాయల వల్ల నెల చేసరికి మాకు 25,000 లక్ష రూపాయలు వస్తుందండి, లక్ష రూపాయలతో మేము బతకాలి కాబట్టి మేము మీకు రూపాయి ఇచ్చుకోలేము అనొచ్చు. కానీ ఇది 100,000 రూపాయలు నెలకు వస్తే బతకలేకపోతుంది ఒక ఆవిడ. సరే, ఆ 100,000 రూపాయలు ఆవిడ సరిపోవట్లేదు, అది వేరే విషయం. కానీ మీరు గురుభక్తికి ఇంక వేరే డిపాజిట్ ఏముంది? నమ్మకం తప్ప. మా గురువు గారు ఉన్నాడు, ఆయన దేవుడు, ఆయన ఇచ్చిన మంత్రం గొప్పది, ఆ మంత్రం అనుష్ఠానం చేస్తాం, దాంతో పరమేశ్వర అనుగ్రహం. దీనికి ఏం ఖర్చు ఉంది? దీనికి ఏం డిపాజిట్ తీయాలి? సేఫ్ డిపాజిట్ ఇదోటే, విశ్వాసం. అదిగో అటువంటి గురుశక్తికి మూలకారకుడైన వాడు, సమస్త గురుడైన వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడి విద్య సంబంధమైన జ్ఞానం గురువు మాత్రమే ఇస్తాడు. కాబట్టి గురువే ఈశ్వరుడు, గురువే పరబ్రహ్మ. అనగా అయితే సంతోషం అండి, శివపదాన్ని పొందడానికి మాకు సరి అయిన సాధనం చెప్పండి అన్నారు సౌనకాదు. అడిగిన ప్రశ్న కూడా ఎంత గొప్ప ప్రశ్నో చెబుతా వినండి. అథ కిం పరమం సాధ్యం కిం వా తత్సాధనం పరం సాధక కీదృశ తత్ర తదిదం బ్రూహి తత్వత ఆగా. అన్నిటికంటే ఉత్తమమైన సాధించవలసిన వస్తువేది? ఆ వస్తువుని పొందడానికి సాధనమేది? ఆ సాధ్యాన్ని కోరే సాధకుడు ఎలా ఉండాలి? సాధన చెప్పు. అంటే ఇంతకీ మేము ఎవరిని పొందాలి అంటే నువ్వు ఈశ్వరుడని చెప్పావు. ఆ ఈశ్వరుణ్ణి పొందడానికి ఒక సాధనం కావాలిగా. కొబ్బరికాయ ఉలవాలంటే ఒక గుణపం కావాలి, అన్నం వండాలి అంటే అగ్ని ఒక పాత్ర ఉండాలి, అలాగే ఈశ్వరుణ్ణి పొందడానికి ఒక సాధనం కావాలి. ఇంతకీ ఆ సాధనం ఏది? అసాధ్యమైన సాధ్యం పొందాలనుకున్న ఈ సాధకుడు ఉన్నాడే, మీరంతా సాధకులు అనుకుందాం, వీళ్ళు ఎలా ఉంటే ఆ భగవంతుడిని పొందుతారు? అన్నం వండాలి అనే కోరిక ఉంటే చాలు, మీరందరూ సాధకులే, అందరికీ అన్నం వండాలని కోరిక ఉంది, కానీ బియ్యం లేవు, కుక్కర్ లేదు, నీళ్లు లేవు, అగ్ని లేవు, ఇంకేం వండుతారు? కాబట్టి అన్నం వండాలనే కోరిక ఉన్నంత మాత్రం చేతనే సాధకుడు కాడు. సాధకుడికి సాధనములు కావాలి, నీళ్లు కావాలి, కుక్కరు ఉండాలి, పొయ్యి ఉండాలి, అన్నిటికీ మించి ఆ పొయ్యిని వెలిగించేందుకు ఒక నిప్పు కూడా కావాలి. ఇవన్నీ ఉంటేనే అన్నం, అది కూడా సక్రమంగా సమయానికి చూసుకుంటాను అయ్యా అంచేత. మళ్ళీ అక్కడ కూడా సమయం చూసుకోవాలి, లగ్నం చెయ్యాలి పని మీద. ఇవి సాధక లక్షణం. కాబట్టి ఈ సాధకుడికి ఏ లక్షణాలు ఉండాలి అనగా, అప్పుడు ఆ మునులకి సాక్షాత్తు సూత మహర్షి బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా చెప్పాడు, ఎవడైనా పరమేశ్వరుణ్ణి చివరికి పొందవలసిందే. పరమేశ్వరుడు అంటే గుణరూపకర్మములకు అతీతమైన దివ్యతత్వం. సాధకుడికి కూడా చాలా కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఏమిటంటే, మొట్టమొదటిది అనిత్యమైన లౌకిక ప్రపంచం మీద వ్యామోహం ఉండకూడదు. లోకంలో ఉంటాం కానీ ఈ లోకం శాశ్వతం అనుకోవద్దు. ఇప్పుడు మనకు జరిగే పొరపాటు అదే, మన కళ్ళ ముందు ఎంతో మంది పుట్టడం పెరగడం చూస్తున్నాం, ఈ లోకం శాశ్వతం కాదని తెలుసు, గృహం శాశ్వతం కాదని తెలుసు, అయినా ఇల్లే శాశ్వతం అనుకుంటాం, డబ్బే శాశ్వతం అనుకుంటున్నాం. అది ఎంతవరకు అవసరమో దాంతో అంతవరకే బంధం, వారసులకు ఇవ్వడం వరకే, ఇదే వ్యామోహంతో బతకం. అనిత్యమైన వస్తువుల మీద వ్యామోహము లేకుండా ఉండడం సాధకునికి మొట్టమొదటి లక్షణం. ఇది కొంచెం కష్టమే, ఎంత కాదనుకున్నా ఇంటికి వెళ్ళగానే మళ్ళీ చక్కగా ఇల్లు, ఆ ఏసీ రూము, ఆ డబ్బులు, అవన్నీ ఆ బిల్డింగులు కనపడుతూ ఉంటే ఉన్న ఆనందం, వాటి మీద వ్యామోహం వద్దంటే పురాణం వినడానికి కూడా వస్తాడు. అంటే గ్రాడ్యువల్గా వాటిని జయించాలి, అంత తేలికేం కాదు. కానీ ఎప్పటికైనా జయిస్తే కానీ వాడికి మోక్షం ఎలాగూ రాదు. ఆ మోక్షం రావడానికి అనిత్యమైన వస్తువుల మీద వ్యామోహం జయించలేని వాడికి రెండవది ఏంటి, వేద కర్మాచరణ. వేదములలో చెప్పినట్లుగా పనులు చెయ్యడం, వేదములలో చెప్పిన పనులు కూడా చెయ్యడం అంత తేలిక కాదు మళ్ళీ. ఎందుకని, వేదం చాలా కఠినంగా చెబుతుంది, తెల్లవారుజామున 4 గంటలకల్లాలి, స్నానం చెయ్యి, చన్నీళ్లు చెయ్యి అంటే చన్నీళ్లు నెత్తి మీద పడగానే మీకు కన్నీళ్ళు వస్తాయి, చలికాలంలో హచ్చి హచ్చని తుమ్ములు వస్తాయి, కాస్త డస్ట్ పడితే ఎలర్జీ వస్తుంది, విభూతి పెట్టుకుంటే తుమ్ము వచ్చేస్తుంది ఒక ఆవిడకి, ఏం చెప్పమంటారు? విభూతిలాగా అనుకుని ఒకసారిలో పెట్టుకునేసరికి ఆ విభూతికి ఆ ముక్కులో గడిపోయిందిట, ఇంకా హచ్చి హచ్చి, ఇవన్నీ యాతనలు. ఇంకా మిగతా వేదకర్మలు ఏం చేస్తాం మనం, గట్టిగా విభూతి పెట్టుకుంటేనే తుమ్ము వస్తుంటే, గట్టిగా తీర్థం తాగితే గొంతుకుపోతుంటే ఇంకా మనం వేదకర్మలు ఏమి ఆచరిస్తాం? కాబట్టి వేదకర్మములను కూడా పూర్తిగా ఆచరించలేము, ఇంకా పరమేశ్వరుణ్ణి మేము పొందుతాం. అప్పుడు చెప్పాడు, అయ్యా నాయన, నువ్వు లౌకిక ప్రపంచం విడిచిపెట్టవు, వేదకర్మలు ఆచరించలేవు, నియమనిష్టలతో ఉండలేవు, కనీసం ఒక్క పని చేస్తావా? ఏమిటా పని అంటున్నాడు మళ్ళీ సాధకుడు. ఇంకేముంది, నా దేవుడు ఉన్నాడని నమ్ము, గురువుని దేవుణ్ణి భక్తితో పట్టుకో. ఎంత గొప్ప మాట అండి ఇది, 19వ శ్లోకం ఇది. ఈ శ్లోకంలో అన్న పదం శాశ్వతంగా మనకు అవసరం. తత్తద్భక్త్యనుసారేణ సర్వేషాం పరమం ఫలం. అందరికీ మిగతావన్నీ చెయ్యలేకపోయినా దృఢమైన భక్తి, ఎంత భక్తి నీకు ఉంటే అంత బాగా ఫలితం పొందుతావు. తత్తద్భక్త్యనుసారేణ, ఆయా వ్యక్తుల భక్తిని బట్టి, ఈ గురువు నా దేవుడు, ఈ దేవుడే నా దేవుడు, అది చెక్కు చెదరని భక్తి దాని మీద ఉంటే భక్తిని బట్టి తొందరగా ఫలితం పొందుతాం. ఇక మాకు భక్తి కూడా లేదండి అంటే ఇహ నిన్ను ఎవడు బాగు తెలియడు, ఇహ నువ్వు వెళ్ళి చక్క యమధర్మరాజు గారి దగ్గర హాయిగా చీఫ్ గెస్ట్గా ఉండు. వేదకర్మలు ఆచరించలేవు, లౌకికంలో ఉన్న కోరికలను విడిచిపెట్టలేవు, భక్తి ఉండదు, ఇంక నిన్నేమనుగ్రహిస్తాడు? అన్నిటికంటే తేలిక భక్తి. ఎందుకనంటే భక్తికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టక్కర్లా, భక్తికి మరీ ఎక్కువ సమయం ఒక్కర్లా, నమ్మకం ఒక్కటి చాలు భక్తికి. ఎంత విధవైనా ఎంత పాపాత్ముడైనా ఒక్కసారి భక్తితో భగవంతుణ్ణి గురువుని పట్టుకుంటే వాడు మోక్షం పొందుతాడు. ఆశ్చర్యం చూడండి మీరు, శుక్రాచార్యుడిని పట్టుకున్న రాక్షసులు మోక్షమే పొందారు, వామాచార పరాయణు లేని గురువుల్ని పట్టుకున్న శిష్యులు మోక్షమే పొందారు. ఎందుకనంటే అక్కడ గురువు కాదు, గురువు మీద ఉన్న భక్తి వల్ల మోక్షం పొందుతున్నారట. గురువు ఎంత పాపాత్ముడైనా పర్వాలేదట, గురువుని నమ్మడం అనే ఒక దృఢ విశ్వాసం వల్ల మోక్షం పొందుతారట. అది దాంట్లో ఉన్న గొప్పతనం. కాబట్టి చెవులతో శివుని మహిమ వినండి, వాక్కుతో శివుణ్ణి కీర్తించండి, అదే చెవులతో గురు మహిమ వినండి, అదే వాక్కుతో శివుణ్ణి కీర్తించండి, మనస్సుతో శివుణ్ణి ధ్యానించండి, ఆ మనస్సుతోటే గురువుని ధ్యానించండి. ఇంతకు మించి మీకు మోక్షానికి మరో మార్గం అక్కరల. ఇది ఏమిటి, వాక్కుతోటి శివుణ్ణి కీర్తించడం, చెవులతో మహిమ వినడం, మనస్సుతో శివుణ్ణి ధ్యానించడం, ఈ మూడింటిని మహాసాధనం అంటారు. గుర్తుపెట్టుకోండి, ఏమిటి మహాసాధనం? ఏది మహాసాధనం? మనస్సు, వాక్కు, చెవులు, ఈ మూడింటితోటి గురు పరమేశ్వర సేవ చెయ్యడం. అంటే మహేశ్వరుడి మహిమ వినాలి, కీర్తించాలి, ధ్యానించాలి. ఇది ఏమిటి చెప్పింది? ఇతి శృతి ప్రమాణం నహ నహ. అంటే మనకు శృతి ప్రమాణం, వేదము ప్రమాణముగా ఇదిగో ఈ పైన చెప్పిన విధానం చెప్పింది. ఈ మూడింటితో మానవుడు అనుసంధానం చేసుకుంటే, మీరు మూడు చేస్తున్నారని అనుకుంటున్నాను నా భక్తులంతా. ఎందుకనంటే చెవులతో పరమాత్మ కథలు వింటున్నారు, శివుడు అంటే ఇక్కడ పరమాత్మ, భగవత్ కథలే వింటున్నారు, నోటితోటి పరమేశ్వరుడి లీలలే వర్ణిస్తున్నారు, ఇంకా మనస్సులో పరమేశ్వరుణ్ణే పట్టుకుంటున్నారు. అంతేగాని మనస్సులో పరమేశ్వరుణ్ణి మానేసి దౌర్భాగ్యాన్ని పట్టుకోరు కదా ఎలాగో. ఈ మూడు చేస్తే మహాసాధన. మహాసాధన చేసేవాడే వేదస్వరూపుడు, మహాసాధన చేసేవాడు మోక్షానికి అర్హుడు అవుతాడు. ఈ మహాసాధన సర్వోత్కృష్టమైన పరమాత్మను అందిస్తుంది. ఇంతకంటే గొప్ప దేవుడు లేడని మీరు ఎవరిని గురించి అనుకుంటున్నారో ఆ దేవుడు మీకు దొరికేస్తాట ఈ మహాసాధనతో. సాధ్యం వ్రజత సర్వార్థ సాధనైక పరాయణ. ఇంకెంతకంటే కావలసింది ఏముంది? కళ్ళతో చూస్తేనే దాన్ని ప్రత్యక్షం అంటారు. మానవుడు ఈ మూడింటితో సాధన చేస్తే కళ్ళతో తాను అనుకున్న దేవతారూపం చూడగలుగుతాడు. అయితే 24వ శ్లోకంలో వెళ్ళి ఏం చెబుతున్నారు, తస్మాత్ శ్రవణమే వాదు శ్రుత్వా గురుముఖాద్భుత. నీ గురువు ముఖం ద్వారా నే విను. చాలా మంది పురాణాలు చెబుతారు, చాలా మంది ధర్మ సందేహాలు తీరుస్తారు, అవి నువ్వు వినకు. శ్రుత్వా గురుముఖాత్, నీ స్వగురువు ముఖం నుంచే విను. అలా వింటే బుధ, నువ్వు బుధుడు అవుతావు. ఆది యందు మోక్షం పొందడానికి, చాలా తొందరగా మోక్షం పొందడానికి గురుముఖము నుంచి వినడము తప్ప మరొక సాధన లేదు. 100 మంది గురువుల్ని ఆశ్రయించిన వాడు చివరికి ఎందుకు పనికి రాకుండా పోతాడు. ఈ విషయంలో మనకు ఉపనిషత్తులు చాలా గొప్ప కథను కూడా చెప్పాయి. వరరుచి కథ కూడా అదే మీరు విన్నారు ద్వారలో. వరరుచి అని పేరు కలిగిన ఒక ఆయనకి 4 భార్యలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర స్త్రీలు 4 వివాహం చేసుకున్నాడు ఆయన. అందువల్ల ఈ 4లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిల్లాడు పుట్టాడు. అందులో ఆఖరావిడికి శూద్ర స్త్రీకి ఒక పుత్రుడు పుట్టాడు. ఆ పుత్రుడు ఒక రోజున పెద్ద భార్య బ్రాహ్మణ స్త్రీ పుత్రుడి దగ్గరికి, అన్నగారి దగ్గరికి చూడడానికి వెళ్ళాట. ఆయనేమో పూజలో ఉన్నాడండి, కాసేపు అరుగు మీద కూర్చోమన్నారు. ఈయన్ని పూజలో ఉన్నప్పుడు ఎవరిని పలకరించడు ఆయన, ఆ పెద్ద భార్య కొడుకు అంత నిష్ఠగా పూజ చేస్తాట్లండి అందుకని. సరే ఈయన అరుగు మీద కూర్చోకుండా, ఇంతకీ ఏం పూజ చేస్తున్నాడు మా అన్నయ్య అని అడిగితే, ఇప్పుడు గణపతి పూజ అండి అన్నట. ఈయన బయట గుంట తవ్వాడు గొయ్యి. కాసేపు అయ్యాక ఇంకా మా అన్నయ్య రావట్లేదంటే, గణపతి పూజ ఒకటేనా, ఇప్పుడు శివ పూజ అండి అన్నట. ఓహో అని మళ్ళీ ఈయన 2వ గొయ్యి తవ్వాడు. కాసేపు అయ్యాక విష్ణు పూజ, కాసేపు అయ్యాక బ్రహ్మ పూజ, ఆ తర్వాత కుమారస్వామి, ఆ తర్వాత షిరిడి సాయి, ఆ తర్వాత పుట్టపర్తి సాయి, ఆ తర్వాత సరస్వతి, దత్తాత్రేయుడు. ఇలా ఒక్కొక్క పూజ చేస్తున్నప్పుడల్లా ఈయన బయటకు వచ్చిన ఒక్కొక్క గొయ్యి తవ్వుతున్నట్ట. ఆఖరికి 30 గోతులు తవ్వాడు. కాసేపటికి అన్నగారు బయటకు వచ్చి, ఏం తమ్ముడు పూజా సమయంలో వచ్చావు, అరే రే పాపం నేను చాలాసేపు వెయిట్ చేయించినట్టున్నాని అన్నాడు. పర్లేదులే అన్నట్ట. ఎందుకేమిటి, నా ఇంటికి ఎదురుకుండా గోతులు తవ్వుతున్నావు ఏమిటన్నాడు ఆయన. దాహం వేసింది, కిన్లే వాటర్ బాటిల్ లేదు ఇక్కడ, అందుకని నుయ్యి తవ్వుకుని మంచినీళ్ళు తవ్వుదాం అనుకుని గొయ్యి తవ్వాను అన్నట. అక్కడ కారణం కూడా ఉందిలేండి. వాళ్ళు ఉంటున్న ఏరియాలో 4 అడుగులు తవ్వితే నీళ్లు పడేవి. ఆ ఏరియా అటువంటిది. వెంటనే ఈయన అన్నాడు, మూర్ఖుడా, ఇన్ని గోతులు 30 గోతులు తవ్వే బదులు ఒక్క గొయ్యి కనుక చక్కగా తవ్వుకుంటూ పోయి ఉంటే ఎప్పుడో నీళ్లు వచ్చేవి, ఆ నీళ్లు కడుపు నిండా తాగేవాడు కదరా అన్నట్ట. వెంటనే ఈయన, వారు మూర్ఖుడా, ఇన్ని దేవతల్ని పూజించే బదులు ఒక్క దేవతా మంత్రాన్ని ఒక్క గురువును నమ్ముకుంటే ఎప్పుడో బాగుపడేవాడు కదరా అన్నట్ట. అందుకని తవ్వాడు ఇన్ని గోతులు. ఇప్పుడు ఎక్కువ మంది చేసేది అదే. పద్మాకర్ గారు ఒకరోజు గురువు ఆయన, మర్నాడు మళ్ళీ వాడు ఎవడో వస్తాడు, పిచ్చిరాదు పిచ్చారావు, తర్వాత బుచ్చిరాదు బుచ్చారావు, ఆ తర్వాత కూచిరాదు కూచారావు, ఇలా రకరకాల కూచారావులు పిచ్చారావులు వస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఎవడో ఒకడు, నీ ఇష్టం, నువ్వు ఎవడైనా ఏకేశ్వర ఉపాసన అంటారు, ఒక్కడిని నమ్ముకోవాలి, నువ్వు ఎవడైనా పర్వాలి, ఒక్కడిని పట్టుకో. ఓ రోజు పుల్లారో, ఓ రోజు ఎల్లారో, మరో రోజు డెప్పారో, మరో రోజు కప్పారో, మూడో రోజు అప్పారో అంటే ఇలా చివరికి ఎటుగా అవ్వకుండా పోతారు. ఇలాగే వీడికి వెళ్ళే భ్రష్లు అవుతావు. నీకు నచ్చిన, నీ మనస్సుకి ఆకట్టుకున్నటువంటి ఒక్క గురువుని, ఒక్క ఉపాసనని పట్టుకున్నవాడు తరిస్తాడు. ఇవాళేమో పాత శివాలయం, మర్నాడు అశోక్నగర్ కొత్త సబ్జెక్టు, అంటే కొత్త జన్మకి మళ్ళీ, ఆ తర్వాత మళ్ళీ ఇంకో తోటికి వెళ్ళి అక్కడ ఇంకో కొత్త సబ్జెక్టు, ఆ తర్వాత చివరికి నీకు డెప్ప సబ్జెక్టు మిగులుతుంది, ఏమీ మిగతా చివరికి అందరికీ అనుమానం ఇది. అంచేత ఏదో ఒక్కటి పట్టుకో. నేను చెప్పింది అసత్యం అయితే వచ్చి చూడండి, ఇది 10వ పేజీలో ఏకేశ్వర ఉపాసన గురించి చెప్పాడో లేదో. అందుకని ఇక్కడ తస్మాత్ శ్రవణమే వాదో శ్రుత్వ గురుముఖాద్భుత, ఒక్క గురువుని పెట్టుకుని ఆ గురుముఖత చెయ్యాలి, వాడు ఎవడైనా పర్వాలా. ఇలా అనుష్ఠానం సాధనం చేస్తే భక్తుడు కొంతకాలం తర్వాత వరసగా సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యాది మోక్షములలో ఏదో ఒక మోక్షం పొందుతాడు, ఇవాడికి గ్యారంటీగా శివైక్యం పొందుతాడు. ఈ సాధన వల్ల దేహములో ఉన్న రోగాలు కూడా పోతాయటండి. మీకు రోగాలు వస్తున్నాయంటే మీలో గురుభక్తిలో తేడా ఉందని అర్థం. నాకు కాళ్ళు నొప్పిలెట్టేస్తాను, నాకేం బాగుంటలేదండి అంటే నీకేదో నమ్మకం ఏడిస్తేగా, నీలో నిజంగా నమ్మకం ఉంటే నీ రోగం పోవలసిందే. 26వ శ్లోకం రాసుకోండి. సర్వాంగ వ్యాధయః పశ్చాత్ సర్వానందశ్చ లీయతే. సాధన వల్ల దేహంలో అన్ని అవయవాల రోగాలు నశిస్తాయి. సర్వాంగ వ్యాధయః, అన్ని అవయవాలలో, కొందరికి మోకాళ్ళ నొప్పులు, ఒక్కొక్కడికి మోచేతుల నొప్పులు, ఒకడికి భుజాల నొప్పులు, ఒకడికి కంటి నొప్పి, ఒకడికి పంటి నొప్పి, ఒకడికి తుంటి నొప్పి, ఒకడికి ఇంకో నొప్పి, అన్ని నొప్పులేగా, ఈ నొప్పులు అన్నీ పోతాయి. ఆ తర్వాత ఆనందశ్చలీయతే, ఆనందంలో కలిసిపోతావు, లౌకిక ఆనందాలన్నీ ఇందులోకి పోతాయి. కానీ మొదట్లో కొంచెం కష్టమే. అభ్యాసాత్ క్లేశమే తద్వై, ఈ అభ్యాసం మొదట్లో కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి కదండి, అవన్నీ చూద్దాం అనిపిస్తుంది మానవుడికి. కానీ దాన్ని అభ్యాసం చేస్తే కొంతకాలానికి పశ్చాత్ ఆద్యంత మంగళం రాను మాత్రం నీకు సర్వశుభాలు ఇస్తుంది. కష్టమైన ఏకేశ్వర ఉపాసన మొదలు పెడితే కొంతకాలానికి శుభం పొందుతావు. ఇప్పుడు మునులు అడిగారు, మననం కీదృశం బ్రహ్మన్, శ్రవణం చాపి కీదృశం కీర్తనం వా కథం తస్య కీర్తయై తద్యథాయథం. మననం అంటే ఏమిటి? అస్తమాటు మననం చెయ్యండోయ్, మననం చెయ్యండోయ్ అని ఎందరో చెబుతున్నారు. మననం అంటే ఏమిటి? శ్రవణం అంటే ఏమిటి? శివుణ్ణి అసలు ఎలా కీర్తించాలి? ఇదంతా చెప్పు అని అడిగితే మంచి ప్రశ్న వేశారు. మననము అంటే పదే పదే అనుకోవడం, ఒకటి విన్నదాన్ని తలుచుకోవడం. ఇప్పుడు మీకు భక్తి గురించి చెప్పాం, మళ్ళీ ఇంటికి వెళ్ళాక నేను అన్ని మర్చిపోయానండి అంటే ఇంకా మర్చిపోతే ఉపయోగం ఉంది? దాన్ని గుర్తుకు తెచ్చుకుంటే మననం అంటారు. శివ పూజ, శివ మంత్రం, శివగుణాలు, రూపం, లీలలు, నామం, ఇవన్నీ పదే పదే మనస్సులో ధ్యానం చెయ్యాలి, గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే గొప్పది మననము. అసలు మంత్రం అనే పేరు అందుకే వచ్చింది. మననాత్ త్రాయతే ఇతి మంత్ర, మననము చెయ్యడము వల్ల రక్షిస్తుంది గనక మంత్రం అన్నారు. అయ్యమ్మని బీజం ఇచ్చాం, అయ్యమ్మని నీవు ఎంత బాగా ఎక్కువ మననం చేస్తే అంత బాగా రక్షిస్తుంది. మననం చెయ్యకపోతే అది మంత్రం కాదు. రోజు 10 సార్లు మంత్రం చదవండి, మంత్రం చేయండి అంటే అసలు మంత్రం అంటే అర్థం మననము చేయుట వలన రక్షించున్నది అని అర్థం. అది తెలియకపోతే ఉట్టినే మంత్రం అంటే ఎక్కడి నుంచో రాదు. నీకు ఇష్టమైంది శివనామం ఉంది, ఓం నమశివాయ పుచ్చుకున్నా, ఓం నమశివాయ అనుకో పదే పదే. అష్టాక్షరి మంత్రం అనుకో నీకు ఇష్టమైతే. ఏ మంత్రము నీకు ఇష్టమో, ఏది నీ గురువు నీకు ఇచ్చాడో దాని లోపల అస్తమాటు అనుకోవాలి. తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా అనుకోవాలి. అంతేగాని అంతఃపురం సీరియల్ గురించి తలుచుకోకూడదు. ఢీ అని ఉదయభానుడి యొక్క బెత్తడి గొడ్డలు తలుచుకోకూడదు. ఇప్పుడు అది మననం చేస్తున్నాం మనం. అందువల్ల చివరికి చచ్చేటప్పుడు ఆ బెత్తడి గొడ్డలే మనకు గుర్తొస్తాయి. మళ్ళీ వచ్చే జన్మలో ఆ ఉదయభాను గారికి 3వ మొగుడో 4వ మొగుడో పుడతాడు చివరికి వాడు. అది ఆ రకమైన దౌర్భాగ్యపు జన్మ మనకెందుకు. హాయిగా పరమాత్ముడి నమశివ శివ శివ అనుకో, నమశివ అయ్యే నమశివ అనుకో. ఇది మననం చెయ్యాలి. శివుడి ప్రతాపం, శివుడి గుణములు, శివుడి రూపం, శివుడి లీలలు, శివుడి నామం ఇవన్నీ పదే పదే ధ్యానం చెయ్యి. లేక రూపం కనబడుతుంటే ఆ రూపం మనసులో పెట్టుకో, ఓహో శివలింగం ఇలా ఉన్నది, వాళ్ళ నాగేంద్రుడిని పైన పెట్టారు, అమ్మవారికి ఇలా పెట్టారు, లేకపోతే ఇలా అవతారం పెట్టారు, ఇలా అలంకారం చేశారు, చూడండి వాళ్ళ శివుడికి ఎంత అందంగా ఉన్నాడు అలంకారం, చక్కగా చుట్టూత ఆ భోగిరాజ కంకణం కనబడుతున్నది, ఎంత ముచ్చటో. ఉదయం ఒక రకం అందం లింగ రూపంలో, సాయంత్రం అలంకారంతో ఒక అందం, పక్కన పార్వతీదేవికి మరొక అందం. ఈ అందాలన్నీ పదే పదే తలుచుకోవటమే. ఆ రూపం మనస్సులోకి తెచ్చుకోవడం అదే మననం అంటే. ఇంకేముంది, నోటితో అస్తమాటో పైకి అనడమే శివ రామ కృష్ణ గురుదేవ ఇలా అనుకో. ఏదో నీకు ఇష్టమైంది. ఒక ఆయనకి గురుదేవ అనడం ఇష్టం అనమాట. అస్తమాటు ఆయన ఉపన్యాసం చెప్తున్నంతసేపు గురుదేవ గురుదేవ అంటున్నటువంటి వాడు, అదే మననం అంటే. శివ అనుకో అదే మననం అంటే, నారాయణ అనుకో అదే మననం అంటే. ఇలా స్పష్టమైన వాక్కుతో అనాలి. మళ్ళీ అది కూడా ఇక్కడ సుస్పష్టంగా చెప్పాడు. కీర్తనం కూడా శబ్దపుంజం యత్ర క్వచిచ్చవపరం వాచాస్ఫుటంతు, వాచాస్ఫుటము అంటే స్పష్టంగా అనాలి. దిక్కుమాల గొంతుకుతోటి అసభ్యంగా మాట్లాడతలే, ధర్మ తెక్క మమ్మ చేత పల పురుషార్థ అంటే కాదు, స్పష్టంగా ధర్మ అర్థ కామ మోక్ష మనం దాని మీద స్పష్టంగా చెప్పాలి. అదే రూపాయి మీద వాడు వేసే 10 రూపాయల మీద దృష్టి తప్ప మనకి చెయ్యాలనే కోరిక ఉండాలి. భగవంతుడిచ్చిన వాక్కుని ఎవడూ పొందలేము, అది వేరే విషయం. కానీ సాధన చెయ్యాలనే కోరికేది నీ దగ్గర, అలా స్ఫుటముగా దానిని సాధనం చెయ్యి. ధర్మ అర్థ కామ దేవుణ్ణి నిజంగా నమ్ముకుని సంపూర్ణమైన భక్తిభావంతో రోజు వాణ్ణి ధ్యానం చెయ్యి, వాణ్ణి నమ్ముకో. నీకు కరువు ఉంటే ఒట్టు. ఎవడైనా ఆ పరమాత్ముణ్ణి నిజమైన భక్తితో నిజమైనటువంటి ఆనందంతో తలుచుకుంటే వాడికి కష్టం వస్తుందటండి. ఇవాళ దరిద్రం ఎందుకు పట్టుకుంటుందంటే ఆ దేవుడికి సేవ చెయ్యాలనుకుని చెయ్యడంలా, డబ్బు మీద ఆశ తప్ప. భక్తితో పట్టుకున్న వాడికి వచ్చి తీరుతుంది. శ్రద్ధ ఉంటే ధనం వస్తుంది, శ్రద్ధ లేకపోతే దరిద్రం పట్టుకుంటుంది. ఇంట్లో కూర్చుని వేళకి వచ్చేసి అందరూ వచ్చి చెయ్యాలి. ఇంత నోట్లో ప్రసాదం కూడా, ఆహారకి వంట కూడా ఎవడైనా చేసి పెట్టేసి నోట్లో కుక్కేస్తే వాడికి ఆనందం అన్నమాట. ఇంట్లో సామాను సర్దుకోలేమా, దొడ్డి కడిది దొడ్డి కడుక్కోలేమా, భగవంతుడికి పైన కాస్త సేవ చేయలేము తుడవలేమా, ఏమీ సేవ చేయకుండా నెత్తి మీద డబ్బు పోయమంటే పోస్తాడు వాడు. నీకు డబ్బు కాదు, కొన్ని జన్మలు ఇలా దరిద్రం పోస్తాడు. మనం నేను చెబుతున్నది వేళాకోణంగా చెబుతున్నది కాదు. నీకెంత ఎక్కువ శ్రద్ధ ఉందో, ఎంత బాగా దాని మీద దృఢమైన విశ్వాసం ఉందో, అంత బాగా వస్తుంది ఎవరికైనా సరే. సరే మొత్తం మీద ఏ కారణమైనా ఏ స్థలంలో అయినా శివుణ్ణి భక్తితో తలుచుకో, శివుణ్ణి గురించి చెవులతో విను. అలా వినడమే జ్ఞానం. ప్రియుడంటే ప్రియురాలికి ఎంత ఇష్టమో, ప్రియురాలంటే ప్రియుడికి ఎంత ఇష్టమో భగవంతుడిని అలా భార్యాభర్తల్లా ప్రేమించాలట. అంటే నేను చెప్పేది మంచి మొగుడు పెళ్ళాలు, మంచి మొగుడు పెళ్ళాలు ఎక్కడికెళ్ళి అతుక్కుపోయి స్కూటర్ మీద పెడుతూ ఉంటారే, అలాగ భార్యాభర్తల్లాగే వీళ్ళు కూడా పరమేశ్వరుణ్ణి మనస్సులో తలుచుకుంటూ ఉండాలట. పరమేశ్వరుడు మన భర్త, మన అందరం ఆయనకి భార్యలు అనుకోవాలి. అంటే పార్వతీదేవికి మీరు పోటీ అవ్వమని కాదు అక్కడ ఉద్దేశం, అంత భక్తితో ధ్యానించాలి. ఈ సాధన మహామహిమ. ఇక్కడ ఒకప్పుడు ఒక విషయం చెబుతా వినండి. పూర్వం పరాశర మహర్షి కుమారుడు వేదవ్యాస మహర్షి, మా గురువుగారు చెబుతున్నాడు, ఎవరు సూతుడు కాబట్టి చెబుతున్నాడు, మా గురువుగారు సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు. సరస్వతీ నది ఇప్పుడు బదరికావనం దగ్గర ఉన్నదే, అక్కడ కఠోర నియమనిష్టలతో ఓం నమశివాయ అంటూ ధ్యానం చేస్తున్నాడు. అలా వేదవ్యాసుడు తపస్సు చేస్తూ ఉండగా సనత్కుమారుడు అక్కడికి వచ్చాట. సూర్యుడిలా ప్రకాశించే విమానంలో వెడుతున్నాడు సనత్కుమారుడు. సనత్కుమారుడికి ఒక విమానం ఉందిలేండి, అది కింగ్ ఫిషర్ విమానంలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఆగిపోయే విమానాలు, పడిపోయే విమానాలు కావని మంచి అద్భుతమైన విమానం. ఆ విమానానికి పర్మిషన్ అక్కర్లా, ఏ రాడారు దాన్ని పట్టుకోలేదు, వేసా అక్కర్లేదు, దానికి 70,000 ఖర్చు పెట్టక్కర్లా, అంత గొప్ప విమానం. ఆ దివ్య విమానంలో ఎక్కి వెడుతున్న సనత్కుమారుడు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేస్తున్న వేదవ్యాసుణ్ణి చూశాడు. వ్యాసుడు కూడా అప్పుడే ధ్యానం నుంచి లేచాడు, సనత్కుమారుణ్ణి చూశాడు, భక్తితో రెండు చేతులు జోడించి వినయంతో సంభ్రమంతో నమస్కారం చేశాడు. ఆ తర్వాత అర్ఘ్యమిచ్చాడు, పాద్యమిచ్చాడు. సనత్కుమారుడు విమానం ఆపి దిగి ఈయనిచ్చిన సేవలు అందుకున్నాడు. సేవలు అందుకుని అతనితో ఇలా సంభాషించాడు. ఏమి సంభాషించాడో రేపు యథాప్రకారంగా ఆరుంపవుకి ముచ్చటించుకుంటాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజా గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.